విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు. మొదటి అధ్యాయం. విశ్వనాథ కళ. ఏమోయ్, మళ్ళీ ఇంకేదో కొత్త నవల రాస్తున్నావట కదా, పూర్తయిందా? ఇంకా కాలేదు. నవల రాయటం అంటే అంత తేలిక? నీకు చాలా తేలికట కదా, ఎవరో రాస్తూ ఉంటే నువ్వు చెబుతూ ఉంటావట? అలాగే చెప్తూ ఉంటాను, ఆ కష్టం నాకు తెలుసు. వినిపిస్తే విందామని వచ్చాను. పూర్తిగాందే, సగంలో వింటే ఏం అందంగా ఉంటుంది. ఎందుకు, నవల పేరేమిటి? నువ్వు మజాగా పెడతావు లే పేర్లు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు అని ఈ నవల పేరు. అదేం పేరు, విష్ణుశర్మ ఎవడు? విష్ణుశర్మ అంటే నీతి చందికి రాశాడే ఆయన. ఆ విష్ణుశర్మకి ఇంగ్లీషు చదివేమిటి? అతడు ఎప్పుడు బతికాడో కూడా తెలియదు. అప్పుడు ఇంగ్లీషు చదువు లేదు. నీవు రాసేవన్నీ ఇలాగే ఉంటాయి. ఇదొక పురాణ ధోరణి. మన పురాణాల్లో చూడు, శ్రీకైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు వేయించేసి ఉండగా పరమేశ్వరుని ఒళ్ళంతా చెమట పోసింది. పార్వతికి కోపం వచ్చింది. అయ్యో, మొగుడికి చెమట పోసిందని ఏ చేతి రుమాలో పెట్టి తుడవటం లేదు, నీకెందుకు చెమట పోయాలి అని ప్రశ్న. ఎందుకు చెమట పోయాలి అన్న ప్రశ్న ఏమిటి? చెమట పోయేదా, ఆకలి వేయదా, తలమాయేదా? తలమాస్తే మంగళవాణి పిలుచుతాము, ఒక అర్ధ రూపాయి ఇస్తాము, పని చేయించుకుంటాము. వస్తే తల ఎందుకు పెరుగుతున్నావే అని దండిస్తామా? అట్లాంటిదే చెమట. చెమట పట్టింది. ఆవిడకి కోపం వచ్చింది. కోపం ఏమిటో తెలుసిన? ఆయన మనసులో ఎవ్వరో ఇంకో స్త్రీని భావిస్తున్నాడట. అది సాత్విక స్వేదమట, అందుకని కోపం. ఏం చేస్తాడు శివుడు? ఒట్టి పూర్వకాలపు వాడు, అమాయకుడు. కాళ్లా వేళ్లా పడి, రామరామ, నేను నిన్ను తప్ప ఇంకో స్త్రీని భావించియే ఎరుగును, అమ్మతోడు అన్నాడు. ఆవిడేం సామాన్యురాలా? అమ్మా అబ్బా లేనివాడు దొంగ ఓట్లు వేసుకోకు, నువ్వు ఎవతనో మనసులో భావించియే ఉన్నావు అని బొడ్డులో చేయి వేసి మరీ నిలబెట్టి అడిగింది. అప్పుడేం చేస్తాడు శివుడు? ఇలా చెప్పాడట. కాదమ్మా, కంచినగరంలో చిరుతొండడు అని వైశ్యోత్తముడు ఉన్నాడు. అతనింటికి ఒక శివయోగి భిక్షకు వచ్చాడు. అతడు శివయోగికి చెరుకు రసం ఇద్దామని అంగడికి వెళ్ళాడు. ఇన్ని చెరుకు గడలు కొన్నాడు. కూలివాడెవ్వడు దొరకలేదు. నిత్తిన పెట్టుకు వద్దామనుకుంటున్నాడు. అతనికి మోపు లేవలేదు. నేను వెళ్ళి తోడుపట్టాను. అందుచేత నాకు ఒళ్ళు చెమట పోసింది అన్నాడు. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నట్టుంది. దీనికి సాక్ష్యం ఎట్లా? ఇలా ఉంటాయి పురాణాల కథలు. నీవు నవలు రాసే తరహా కూడా ఇట్లాగే ఉంటుంది. సరే, అయితే వినకు, నిన్ను వినమని నేను అడిగానా? నీవే వస్తువి, వినిపించమంటివి, నవల పేరు చెప్పాను. విష్ణుశర్మ అప్పటివాడే. చచ్చిపోయిన వాళ్ళు మళ్లీ పుడుతూ ఉంటారు కదా. ఈ కాలంలో పుడితే ఇంగ్లీష్ చదువుకోక తప్పదాయను. ఏ ఊళ్ళో పుట్టాడు? అతని వయసు ఎంత? వాళ్ళ తల్లిదండ్రుల పేళ్లేమి? ఏ వర్ణంలో పుట్టాడు? ఇదివరకు ఎక్కడ చదివాడు? ఇవన్నీ ప్రశ్నలు. అందుకోసమనే నవల రాసేది. ఇన్ని తగాదాలు ఉన్నవి కనుకనే నవల రాయవలసి వచ్చింది. ఇంతకు అతను పుట్టలేదు, నాకు కళలో కనిపించాడు. ఇదంతా నాకు వచ్చిన కళ. ఒక్క విష్ణుశర్మే కాదు, భారతం రాశాడే తిక్కన్న గారు, ఆయన కూడా కళలో కనిపించాడు. తనకెక్కడన్నా ఉద్యోగం ఇప్పించమంటాడు. తా దూరకంతలేదు, మెడకో డోలుట. నేను ఎంఐ బాస్ అయినాను. తెలుగులు సంస్కృతాలు పర్వాలేదు, చదువుకున్నానని చెప్పవచ్చు. కొంచెం హిందీ కూడా చదివాను. నాకు ఉద్యోగానికి దిక్కులేదు. కానీ ఆయన తిక్కన్న కదా, నా మాట ఎట్లా ఉన్నా ఆయనకైనా ఉద్యోగం ఇప్పిద్దామని ప్రయత్నం చేశాను. ఆయనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం, ఈ విష్ణుశర్మకి ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం. వీటితో నా టంగు తెగిపోయిందనుకో, నాకు నిద్రాహారాలు లేవనుకో, ఎవరైనా నిద్రపడితే చాలరా బాబు అనుకుంటారు. రోజు రోజుకి నా స్థితి ఏమైందంటే, నిద్ర వస్తుందేమోరా బాబు అని భయం వేయటం మొదలుపెట్టింది. ఇంతకు అసలు నిద్రపడితేగా? ఈ రోజుల్లో నిద్రపట్టడమే, నిద్రలే రావటం, ఇహ కళ అందుకోవటం, దానితో సతమతమైపోవటం. ఎప్పుడు మెలకు వస్తుందిరా అని నాకు పట్టిన ఆదుర్ద ఎవరికీ పట్టదు. ఇదేమిటో, తలాతోకాలని కథ చెప్తున్నావు. నిద్రలో కానీ కళ్ళలో కానీ నాకు మెలకు ఎప్పుడు వస్తుంది అని అనుకోవటం సాధ్యం కాదు. నీవు ఇలాంటివి కల్పించి చెప్తావు. అందుచేతనే నీ రాతలు చూస్తే మా వంటి వాళ్ళ కోపం వస్తుంది. ఏమిటి పిచ్చి రాతలు? అబ్బాయి, నీ వంటి వాళ్ళు నా రచనలు చూసి కోపగించుకుంటారని నాకు తెలుసు. ఆ కోపాన్ని గురించి కొంచెం మనవి చేస్తాను, వింటావా? దానికి కూడా కోపగిస్తావా? చెప్పమంటే చెబుతాను. ఆ మనవి చేసేది ఏదో చేయి. నేను రాసేదాన్ని చూస్తే నీకు కోపం రావడానికి కారణమేమిటి అని నేను ఆలోచించాను. చివరకు నాకు తేలింది ఏమిటంటే, నీకిష్టము లేనిది నేను రాయడం, ఇదొక్కటే కారణంగా నాకు అనిపిస్తున్నది. నువ్వు చెప్పినట్లే నేను పూర్వ పద్ధతిగా రాస్తాను, నీకు కొత్త పద్ధతిగా రాయాలి. పూర్వ పద్ధతిగా రాసేవాళ్ళని చూస్తే నీకు కోపం. ఒకటి చూడు, పూర్వ పద్ధతిగా రాస్తే సంతోషించేవాళ్ళు కొందరున్నారు, కొత్త పద్ధతిగా రాస్తే సంతోషించేవాళ్ళు కొందరున్నారు. పూర్వ పద్ధతిగా రాస్తే సంతోషించేవాళ్ళు కొత్త పద్ధతిగా రాసేవాళ్ళని చూసి కోపపడరు. వాడి కర్మ అలాంటిది, వాడిని భగవంతుడు అలా పుట్టించాడు పాపం అని జాలిపడతారు. ఇంకా పాత పద్ధతిగా రాసేవాళ్ళని చూసి కొత్త పద్ధతి వాళ్ళు కోపగించుకుంటారు. వీళ్ళిద్దరినీ గురించి కొంత ఆలోచన చేద్దాం. మొదటి వాళ్లకు జాలి వేయటమేమిటి, రెండు వాళ్లకు కోపం రావడమేమి? అది వాళ్ళకు అనుకూలమైన రాత కాదు, ఇది వీళ్లకు అనుకూలమైన రాత కాదు. వాళ్ళు జాలిపడటం ఏమిటి, వీళ్ళు కోపపడటం ఏమి? దీని వెనుకున్న రహస్యం ఏమిటంటే వాళ్ళ వీళ్ళ జీవ లక్షణాల్లో ఉన్న భేదం. ఆ మొదటి వాళ్ళు ఇలా అనుకుంటారు, మనదేముంది, పరమేశ్వరుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు, వాడి ఇష్టం ఎలా అయితే అలా సాగుతుంది. వాడు ఒకని ధనవంతుని చేస్తాడు, ఒకని నిరుపేదని చేస్తాడు, ఒక రాజ్యాన్ని పైకి తీసుకువస్తాడు, ఇంకొక రాజ్యాన్ని అణగదొక్కుతాడు, మనదేముంది. కానీ ధర్మం అనేది ఒకటి ఉంది, ఆ ధర్మం అనేది రక్షింపబడవాలి, కానీ తక్కిన వాటితో మనకేమి పని అనుకుంటారు. అందుచేతనే వాళ్ళకు కోపం రాదు, ఏదో పోనీలే మనకెందుకులే అనుకుంటారు. రెండో వాళ్లకు కోపం వస్తుంది. కోపం ఎవడికి వస్తుంది, నేనింత వాడినైతే నాకు వీడి ఇట్లా చేస్తాడా, చూడు వీడిని ఏం చేస్తాను, వీడికి నా తడాకా తెలీదు మొదలైనట్టుగా ఎవడు ఊహిస్తాడో వాడికి కోపం వస్తుంది. అంటే ఏమిటి, వాడికి దేవుడు ఎందు విశ్వాసం తక్కువ, తానే గొప్పవాడు, తాను ఏది నమ్ముతున్నాడో అదే ఒప్పు, ఇంకొకటి ఎవ్వడు విశ్వసించకూడదు. ఒకవేళ వాడిలో వాడు విశ్వసించుకుంటాడేమో మనకు తెలియదు, వ్రాయటం అనే చేయకూడదు. ఇలాంటి వాళ్లకు కోపం వస్తుంది. నేను అలాంటి వాడిని అంటావా, నీవు రాసేది బాగానే ఉంది కానీ నాకు కోపం వస్తే తప్ప, పైగా దానికి ఒక సిద్ధాంతం చెబుతావు, అసలు నీ సిద్ధాంతాల మూలంగానే నాకు ఒళ్ళు మండుతున్నది. నీవు ఇలాంటి వ్రాతలు రాయటం ఎప్పుడు మానేస్తావో అప్పుడు బాగుపడతావు. నేను ఇంకా బాగుపడేది ఏమిటో, కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నాను, బతికి ఉన్నాను కనుక ఏదో రాస్తున్నాను, నేను రాయటం అనేది నాకు ఒక జాడ్యం కింద తయారైంది. ఇది కొందరు ఆబా అనుకుంటున్నారు, ఇది ఆబా ఏమీ కాదు, ఒక ఊబిలో దిగానని నాకు తెలుసు. నీవు ఏదైనా అంటే కాటికి కాళ్ళు చాపు కూర్చున్నానంటావు. నీవు 10 కాలాల పాటు బతకాలి, ఆంధ్ర భాషకు సేవ చేయాలే, రాయగలవాడు నీవు అలా అనకూడదు, కాలాన్ని అనుసరించి రాయి. కాలం నన్నెందుకు అనుసరించకూడదు, తనని అనుసరించమని కాలం నన్నెందుకు అడగాలి? ఆ కాలం గొప్ప ఏమిటి, అదైనా నేనైనా ఆలోచన మీద ఆధారపడి కదా నడవాలి. నేను కాలాన్ని గనక ఆలోచించను అని అదంటే నేనేమనాలి, నీవు కాలనివైనా సరే నీవు ఆలోచించి ప్రవర్తించకపోతే నేను నిన్ను అనుసరించను అనాలి, అంతేనా? నిజమే, ఇందులో ఒక పేచి ఉన్నది. కాలం అధికారి, నీవు తెలుగు పంతులు, అది నిన్ను దండిస్తుంది, అణగదొక్కుతుంది, నిన్ను పైకి రాకుండా చేస్తుంది, నీ డొక్క చీలుస్తుంది, డోలు కొడుతుంది. ఆ పని మాత్రం చేయవద్దను, డోలు మోగుతుంది, నా డక్కతో ఒకటి రెండు డోలు నా వల్లనే మోగుతుంది, ఆ కాలానికి ఏమి లాభం? అదంతా వదిలిపెట్టు, నీతో వాదన అనేది ఎప్పుడూ తెలియ విషయం కాదు. నీవు కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి వేస్తావు, ఎప్పుడూ చివరి మాట నీది కావాలి. అందుచేత నీ నవలను గురించి చెప్పు. చదివి వినిపించమన్నావు కదా, చదువుతాను విను. నీ ధోరణి చూస్తే నాకు తలనొప్పి కనుక కథ చెప్పు వింటాను. అంత తలనొప్పి ధోరణి నీకెందుకు, నా మాట విని ఇంటికి పో, ఉభయతారకంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నావు, నిన్ను నేనేమనటానికి వీలులేదు, నేను ఏమీ అనకుండానే అన్నానంటావు, నన్ను నీవు లక్షలు అంటావు, నేను బడి ఊరుకోవాలి. ఎందుకు ఊరుకుంటావు, పుస్తకాలు రాస్తావు, మా కోపాలు తెప్పిస్తావు. అరే, నీకు మళ్ళీ బజారును బడి తిట్టమంటావా, తిడితే నీకు జల్లువాటు. ఊళ్ళో నీవు పెద్ద అధికారివి, రాజ్యాంగంలో పలుకుబడి ఉంది, లోకమంతా నీ పంపిణీ మీద వెళుతున్నది. నేనేమున్నది, ఏదో కూర్చొని నాకు దొచ్చినది రాయటం, దానికి నీ చేత తిట్లు తినడం. అబ్బాయి, నీవు నిజంగా ఇంకో దేశంలో పుడితే నేను నెత్తిమీద పెట్టుకునేవాళ్ళు, నీ అంతటి రచయిత లేడనేవాళ్ళు. ఒకటేమిటి, నీ బొమ్మ ఇంటింటా వేలాడి తీసుకునేవాళ్ళు. నీవు ఇలా రాస్తున్నావు కనుక నిన్ను మేము పైకి రానియడం లేదు. పైకి వచ్చేందుకు నాకే ఓపిక లేదు, నేను బరువు, మునిగి ఉండేవాడినే తప్ప పైకి తెలియవాణ్ణి కాదు. ఇది నీ తెలివి, మాటలను విరిచి చమత్కారం అనుకుంటావు, ఇదొక వ్యాధి నీకు. అరే, అర్థం అనేది మాటలను బట్టి వస్తుంది, మాటను వదిలిపెడితే అర్థం ఎలా వస్తుంది? మీ చరిత్రవాదులు రకరకాలుగా చెప్తున్నారు, కళ్లతో చెప్పవచ్చు, చేతులతో చెప్పవచ్చు, మాటకందిన భాషలో ఎంతో ఉన్నది, మనోభావం అంతా చెప్పడానికి మాటకు సామర్థ్యం లేదు. ఇలాంటి మాటలు మీరు చెప్తున్నారు, ఇలా చెప్తున్నారే తప్ప మాటలను వదిలిపెట్టిన పద్ధతి ఏమీ లేదే. నేనేమంటానంటే మాట చెప్పలేనిది ఏమీ లేదు అంటాను. మాట చెప్పలేనిది ఒక్కటే ఉన్నది, అది బ్రహ్మ పదార్థము, అది అవాగ్మానస గోచరం, తక్కినవన్నీ మాటలతో చెప్పవచ్చు. తాటి పట్టుకు ఎదురు దేకుతావు, ఎట్లా చెప్పటం, మాటకు శక్తి లేదే, లేదని అందరూ అంగీకరించారే, నీవంటే మునిగిపోయిందా? అందరూ అంగీకరించారంటే ఎవరు, మీ కొత్త జనం ప్రతిదానికి అందరూ అంగీకరించారని అంటారు. అందరూ అంటే ఎవరు, అందరిలో నేనున్నానా, నేను అంగీకరించలేదు కదా. అందరూని ఎలా అంటావు, నీ ఇష్టం వచ్చిన కొందరిని తీసుకుని వాళ్లే అందరూ అంటావు, పైగా నేను ఒక్కడిని ఒక్కడిని కాదుగా, నా వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మేమందరము నీవనే అందరిలో లేము, మాటకు ఈ శక్తి లేదని అందరూ అంగీకరించారు అన్నావే, ఆ అందరూ ఎవరో తెలుసునా? మాటకు ఎంత శక్తి ఉన్నదో తెలియని వాళ్ళు, మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థాలుంటవి. 100 సందర్భాల్లో ఒకే మాట 100 అర్థాలు ఇస్తుంది. ఒక్క మాటే ఇన్ని అర్థాలు ఇస్తే, 2-3 మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థం ఇస్తుందో చెప్పలేం. కనుక మాటకి శక్తి లేదనకు, శక్తి లేనిదే మనకు. మాట అర్థం ఇస్తుంది, అర్థం చేసుకోవాల్సింది మనం. అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోతే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉంటుంది. మొదట తెలివితేటలను సంపాదించాలి, నిజమైన చదువు చదువుకోవాలి. గాలి చదువు చదివి అర్థం గమ్మంటే కాదు. బావు, నువ్వే గెలిచావు, ఆ నవల ఏదో కొంచెం వినిపించు, పోతాను. కథ చెప్పమన్నావు కదా, వినిపిస్తే తలని పోస్తే. రాదులే, వినిపించు. కొంపదీసి తల ఇంటి దగ్గర పెట్టి వచ్చావేమిటి, ఎప్పుడు వచ్చినా అట్లాగే వస్తావు. అసలు నీకు తల ఉన్నదో లేదో అనేటట్టుగా వస్తావు. అన్నీ నేనే అంటానుగా, నువ్వు తిట్టావుగా, ఇది తిట్టు కాదేమిటి. పర్వాలేదు, తలని వెంటనే తెచ్చావు, వినిపిస్తాను. వినిపిస్తావు గానీ ఇవన్నీ కలలే కదా. అసలు కలలు ఎందుకు వస్తాయో తెలుసిన, అజీర్ణ వ్యాధి ఉంటే కలలు వస్తవి, దానికి నీవు పెట్టింది పేరు. నీకు కలలు ఎందుకు రావు, నీ కలలన్నీ రాస్తూ కూర్చున్నావా. ఆంధ్ర భాష యొక్క టంగు దగిందే, అయినా కలలను గురించి పుస్తకాలు రాయటం ఏమయ్యా. సరే, నాకు బుద్ధి లేదు, నేను రాస్తాను. నీకు బుద్ధి ఉన్నది కదా, వినడానికి ఎందుకు వచ్చావు. నీకు కూడా బుద్ధి లేదా, నీకు లేదని నాకు తెలుసు అనుకో. నాకు బుద్ధి లేదని నీకు తెలుసు, నీకు బుద్ధి లేదని నాకు తెలుసు, అందుచేత వినిపిస్తా విను. మళ్ళీ ఏదో ఒక దిక్కుమాలిన ప్రశ్న వేయకు. ఈ పుస్తకం మొదలుపెట్టక ముందు కలలని గురించి కొంత వ్రాశాను, అది పీఠిక అనుకో, ముందర అది వినిపిస్తాను విను. నాకు పీఠిక వద్దు, గ్రంథమే వినిపించు. పీఠికి వినకపోతే గ్రంథం వినడానికి వీల్లేదు, వెళ్ళిపో. సరే, పీఠికి కూడా తగలబెట్టబోయి. అల్లా దారికి రా, ఎవడి కోసం వింటావు, నన్ను రక్షించేందుకు వింటావా. నీకు పని పాట లేదాయే, కాలం గడవాలాయే. అందరూ ఎవళ్ల పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారయ్యే. నీవు వెళితే చేతరించి కొడతారు, దిక్కు లేక నా దగ్గరకు వస్తావు, వచ్చి నన్ను విక్రిస్తావు, నా కవిత్వం బాగుండలేదంటావు, మళ్ళీ నేనే గతి. అందుచేత విను, నేను రాయబోతున్న కలలు ఒకటా రెండా, చాలా కలలు ఉన్నవి, అన్నీ కలిపి ఈ పుస్తకంగా వ్రాస్తున్నాను. కానీ లోకంలో ఉన్న కళలకు ఈ కళలకు ఒక భేదం ఉంది. లోకంలో ఎవరికైనా ఒక కళ వస్తే రెండో కళ ఆ వెనుకటి కళలో ఉన్న సందర్భాన్ని అందుబుచ్చుకుని రాదు. ఇది ఇంకొక కళ. నా కళ అట్లాగాదే, ఒకదాన్ని ఒకటి అందిపుచ్చుకుని వచ్చినవి. అసలు కళలు అందిపుచ్చుకుని రావు. నిద్రాదరిద్రుడని ఒక కవి ఉన్నాడు, వాడి జన్మకు చరితార్థంగా వ్రాసింది ఒకటే శ్లోకం. ఆ శ్లోకం సంస్కృతంలో రాశాడు. శ్లోకం అనటంతో సంస్కృతం కదోయ్, అది వేరే చెప్పాలా. భలేవాడవే, ఇప్పుడు తెలుగులో శ్లోకాలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ సంగతి నీకు తెలియదు కాబోలు. తెలుగులో శ్లోకాలు రాస్తున్నారు, సంస్కృతంలో పద్యాలు రాస్తున్నారు. అది అట్లా ఉంచి వాడికి నిద్రాదరిద్రుడని పేరెందుకు వచ్చిందంటే, వాడి శ్లోకంలో ఉన్న అర్థాన్ని బట్టి వచ్చింది. ముక్కు తిమ్మన్నా అని పేరెందుకు వచ్చింది, ఆయన ముక్కు మీద పద్యం రాశాడు, అది రామరాజభూషణుడికి అమ్మాడు. పద్యం రామరాజభూషణుడి అయింది, ఆయనకు ముక్కు మిగిలింది. అలాగే ఒక్కొక్క లోకోత్తరమైన పద్యం రాస్తే ఆ పద్యాన్ని బట్టి ఆ కవులకు పేరు వచ్చింది. పూర్వం భవభూతి అన్న పేరు అలా వచ్చిందే, నిచుడు అన్న పేరు కూడా అలాగే వచ్చింది. అలాగే వీడికి నిద్రాదరిద్రుడని పేరు వచ్చింది. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఇది, వాడు నిద్రపోయినాడట, అందులో వాడికి కళ వచ్చింది. ఆ కళలో వాడికి ఒక అందగత్తె కనిపించింది, వాళ్ళిద్దరికీ ప్రేమ ఏర్పాటైంది. వాళ్ళిద్దరూ ఆ ప్రేమ గొడవలో ఉండగా ఆవిడికి ఇతని మీద కోపం వచ్చింది. ఆవిడని బతిమాలదాం అనుకుంటున్నాడు, ఇంతలో వాడికి మెలకు వచ్చింది. ఏం చేస్తాడు, ఆవిడ కోపం అల్లాగే ఉండిపోయాను, బతిమాలడానికి వీలు లేకపోయాను. అందుచేత మళ్లీ నిద్రపడితే, మళ్లీ ఆ కలే వస్తే, మళ్లీ ఆవిడ కనిపిస్తే ఆవిడ కోపం తీర్చాలని, నిద్ర పట్టించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. నిద్రపడితే కల వస్తే అయితే పోలి కరణీకం, అయితే గీతే, అది వేరే మాట. అసలు నిద్రే పట్టదాయే. అందుచేత వాడు ఆ భావాన్ని పెట్టి ఓ పద్యం రాశాడు, నేను నిద్రాదరిద్రీకృతుడను అయినాను అని. అందుచేత అతనికి ఆ పేరు వచ్చింది, తెలిసిందా. శత విధాల ఆ కళ ఇంకెవడికో వచ్చి ఉంటుంది, వాడు దాని కోపం తీర్చి ఉంటాడు. అదిరా రసజ్ఞుడంటే, నువ్వు అంత రసజ్ఞుడు గనక నా నవలలు వినటానికి వస్తావు నాకు తెలుసు, కానీ పాపం ఏం చేయను. నీ నవలల్లో శృంగార రసం లేదు, చట్టుబండలు లేదు, ఆనందిద్దామంటే ఏమీ ఉండదు. లక్షణంగా సంఘంలో ఇన్ని రకాల పెళ్లిళ్ళు జరుగుతున్నవి కావు, ఒక్క దాని గురించి రాయకూడదా, ఎగబడి చదువుతాం కదా. నీకు గండపెండేర వేయించకపోయినామా, అసలు నిమిషంలో కొత్త కొల లిస్టులో వేయించేవాడినే నీ పేరు. వేయించకపోతే మానిలే, నువ్వు వచ్చి వింటున్నావుగా, అది నాకు చాలు. వీనేం లాభం, తిడుతున్నానుగా. నీవు తిడుతున్నావంటే అర్థం ఏమిటంటే నన్ను చదువుతున్నావన్నమాట, చదవక తప్పదన్నమాట, నీకు తెలియకుండా నన్ను మెచ్చుకుంటున్నావన్నమాట. అసలు తిట్టడానికే మెచ్చుకోవడానికే పెద్ద భేదం లేదు, రెండూ ఒకటే. రూపాయి ఉందనుకో, అక్షరాల వైపు ఒకటే, బొమ్మ వైపు ఒకటి. ఎడుతిప్పినా రూపాయే, అదట్లా ఉంచి నా కలలు మాత్రం ఆ నిద్రా దరిద్రుడికి మళ్ళీ కాకుండా వరుసగా వచ్చినవి. ఎందుకు వచ్చినవో నేను చెప్పనా? నువ్వేం చెప్తావో నేను చెప్పనా? నేను నవల రాసేందుకు వచ్చినవి, నాకట్లా వస్తూ ఉంటవి. కొన్నాళ్ళ క్రింద నేను ఒకరోజున పగటిపూట పడుకుని నిద్రపోతున్నాను. మొదటి కళ పగటిపూట వచ్చింది. పగటి కళలకు పాటింపు లేదు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నవలు రాయటం. పాటింపు ఉంటే నవలు రాయటం ఎందుకు? దాన్ని అమల్లోనే పెట్టేవాణ్ణి. అమల్లో పెట్టేవాళ్ళేమో రాజకీయవేత్తలు, మంత్రులు. నేను ఒట్టి కళలు కానేవాణ్ణి. ఆ కళలు గ్రంథాలుగా రాసేవాణ్ణి. నీవు వినేవాడవు. పాటింపు లేకపోయినా కళ చెప్తాను. మధ్యాహ్నం పూట పడుకు నిద్రపోతున్నాను. నిద్రపోతుండగా ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చారు. అనగా కళలో సుమా. ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు. మంచి పొట్ట ఉన్నది, జంధ్యం మాసి ఉన్నది, గడ్డం కూడా మాసి ఉన్నది. ధోవతి మోకాళ్ల పైకి ఉంది. ఆయన చూస్తే కొంచెం వెగటు వేసింది. రెండో ఆయన కొంచెం పొడుగ్గా ఉన్నాడు, చామనజాయిగా ఉన్నాడు. చెవులకు కుండలాలు ఉన్నవి, ఘోషబాదం అంత జుట్టు ఉన్నది. గండభేరంలో అంచు ధోవతి కట్టాడు. చేతులకు బంగారు కడియాలు ఉన్నవి. చేతికి దర్భముడి ఉంగరం ఉన్నది. రెండు ఉంగరాలు కూడా ఉన్నట్టున్నవి. పైన శాల్వా వేసుకున్నాడు. మొగం మాత్రం మంచి దీప్తిగా ఉన్నది. ఇద్దరిని కూర్చోమన్నాను. మొదట ఆయన కూర్చున్నాడు, రెండో ఆయన నిలుచుండే ఉన్నాడు. ఏమ్రా కూర్చోడు అనుకున్నాను. నాకప్పుడు తోచింది, నేను లేచి అయ్యా దయచేయండి అని అనలేదని కాబోలు. నిద్రపోతున్నవాడిని నేను లేవడమెట్లా? ఆయన ఈయనకెంత దర్జా ఎందుకు? ఆయన ఎవరో నాకు తెలియదాయే. తెలిసిన తర్వాత కదా గౌరవం ఇస్తాము. అందుకనే మనవాళ్ళు రావడంతో ప్రవర చెప్పి అహంభో అభివాదయే అంటారు. ప్రవర చెప్తే ఫలానావాడని తెలుస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు వీడు ఫలానావాడని చెప్పేవాడిని వెంట తీసుకువస్తారు. దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం అంటారు. ఆయన ప్రవరా చెప్పలేదాయే. సరే, నేను ఆయనకు నమస్కారం చేయదగిన వాడిని కాదు. అయినా నా దగ్గరకు ఆయన వచ్చాడు కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా. నమస్కారం చేయకపోతే మానే. మాది ఫలానా ఊరు, నా పేరు ఫలానా, మీతో పని ఉండి వచ్చాను అనవచ్చు కదా. కొందరు ఏం చేస్తారంటే అర్ధరాత్రి వేళ వస్తారు, తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రద్ధని నేను. వాడిని ఎవడో మనం 5-6 ఏళ్ళ కిందట ఇరుగుదుము, ఈ మధ్య చూడలేదు. వాడు వచ్చి అర్ధరాత్రి వేళ తలుపు తట్టి నేను అంటే వాడికి జ్ఞానం ఉందనుకోవాలా లేదనుకోవాలా? అలాంటి మహానుభావుల్లో ఈయన ఒకడు అనుకున్నాను. ఆయన ఎవరో తెలిసిన తర్వాత ఇంత వాడిని గురించి ఇట్లా అనుకున్నానే అనిపించింది. కానీ అప్పుడు మాత్రం అట్లా అనుకున్న మాట నిజం. పైగా ఆయన ఏమైనా పరాయి ఊరు నుంచి వచ్చినవాడా, ఇదివరకు నేను చూసినవాడా? ఏమీ కాదు, ఆయన స్వర్గలోకా నుంచి వచ్చాడు. కథ చెప్తే తెలుస్తుంది. ఇంతకు ఆయన్ని చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఏమిట్రా ఇంత పిచ్చివాడు అని నవ్వాననుకోండి, నాకు మెలకు వస్తుంది. అందుచేత నేను నవ్వలేదు. అందుచేత ఆ కూర్చున్న ఆయనకి ఈయన ఎవరో తెలుసునేమోనని, వారెవరండి అని అడిగాను. కూర్చున్న ఆయన ఇట్లా అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఏదో మోస్తరు చూస్తే యజ్ఞం చేసినట్టున్నాడు. చాలా ధనవంతుడు వలె ఉన్నాడు, గొప్ప అధికారి వలె ఉన్నాడు. నేను మీరెవరు, ఏమి పని మీద వచ్చారు అన్నాను. ఆయన చెప్తానులేండి, ముందర వారితో మాట్లాడి పంపించండి అన్నాడు. ఆ నిలుచున్న సోమయాజ్, నేను పని ఉండే వచ్చాను, వెంటనే వెళ్ళడానికి రాలేదు, ముందర ఆయన పని చేసి పంపించండి అన్నాడు. నేను అనుకున్నాను వీళ్ళిద్దరు పనులు చేసి పంపించకముందు నా పని అయ్యేట్టుందని. ఏం చేయాలి? ఆ సోమయాజ్ గారిని, అయ్యా కూర్చోండి అన్నాను. ఆయన చివరికి అనుగ్రహించి కూర్చున్నాడు. కూర్చున్నారు కానీ వాళ్ళ పనులేమిటో నాతో చెప్పరు. నేను మధ్యాహ్నం పూట ఎక్కువసేపు నిద్రపోవడానికి లేదు. 2:30-3 గంటలకల్లా లేచి నా ఉద్యోగానికి నేను పోవాలి. ఏమి చేయాలి? వారితో ఇట్లా అన్నాను, అయ్యా ఏదో కొద్ది పని అయితే ఇట్లా పగటిపూట రావాలి, కానీ పెద్ద పెద్ద పనులు పెట్టుకుని ఇలా వస్తే ఎలాగా? సావకాశంగా రాత్రిళ్ళు రండి. రాత్రి 11 గంటలకు నేను నిద్రపోతాను. తెల్లవారగట్ల 6 అయితే గానీ నిద్ర లేవను. 7 గంటల వ్యవధి ఉంటుంది. మధ్య 1-2 సార్లు నేను మేల్కొన్నా మీ దైవాలు వెంటనే నిద్రపడుతుంది. కనుక మీరిద్దరూ ఇప్పుడు దయచేయవలసింది, రాత్రికి రావలసింది అన్నాను. వాళ్ళిద్దరూ కూర్చున్న వాళ్ళు కదలలేదు. చచ్చామరా దేవుడా అనుకున్నాను. ఏమండి వెళ్లరేమి అన్నాను. ఇద్దరూ కూడా మేము వెళ్లేందుకు రాలేదన్నారు. బాబు ఇదొక తద్దినమా, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, నేనే ఉడక వేసుకు తింటున్నాను, వీళ్లకు కూడా ఎక్కడ వండి పెట్టను? ఇది పూటకొళ్ల ఇళ్లకు వెళ్లే జాతి వలె కనిపించడం లేదు. నా నెత్తిని ఎక్కేవాళ్లలేనే ఉన్నారు. పైగా చేతిలో దమ్మిడీ లేదు. ఈ స్వామిరాజుల గారిని చూస్తే 2-3 కూరలు, పచ్చళ్ళు, భక్ష్యాలు ఉంటేగాని భోంచేసేవాడలే కనిపించలేదు. రెండో ఆయన పట్టుబడితే తవ్విడివి అన్నం లాగేటట్టున్నాడు. ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో అదృష్టవశాత్తు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆనాడు ఆదివారం, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు. సరేనని, బాబు మీ పనులేమిటో తర్వాత చెబుదురు గాని మొట్టమొదట మీరెవరో చెప్పండి అన్నాను. ఆయన కాకపోతే ఈయన ఆయను, ఈయన కాకపోతే ఆయన ఆయను, మొదలు పెట్టరే. బస్సు నిండా జనం ఉంటారు, ఇద్దరు స్నేహితులు వెళతారు, ఎవరో ఒకరు ముందరెక్కాలి. నువ్వెక్కమంటే నువ్వెక్కమంటూ నిలుచుంటారు. ఆ టికెట్లు అమ్మేవాడి ఒళ్ళు మండుతూ ఉంటుంది. అలా ఉంది వీళ్ళ తరహా. నాకొక్కడి తోచింది, ఆ బొద్ద ఆయన చతికలు పడి కూర్చున్నాడే, ఈయన తక్కువ మూర్తిగాడు. యజ్ఞం చేయలేదన్న మాటే గాని కుండలాలు సింహతలాట పురుగులు లేవన్నమాటే గాని ఎవరో పెద్ద పండితుడై ఉంటాడు. మన దేశంలో పూర్వం పండితులందరూ ఇట్లాగే ఉండేవారట. చూడటానికి సామాన్యులల్లే ఉంటారు వాళ్ళ దుంపాలు దేగ. వాళ్ళని కదిలిస్తే ఒకడు ఆరు శాస్త్రాలు చదివినవాడు, ఇంకొకడు వేదాలతో సహా చదివినవాడు అయినా ఈ స్వామియాదుల గారు యజ్ఞం చేసినా కొంచెం లౌక్యుడల్లే ఉన్నాడు. ఈయన అచ్చంగా వైదికుడల్లే ఉన్నాడు. కనుక ఆయనతో అన్నాను, స్వామి మొట్టమొదట తమరెవరో చెప్పండి, ఏమి పని మీద వచ్చారు? మీ వంటి పండితులకు నా వంటి వాడితో ఏమి పని ఉంటుంది? నేనేదో కళాశాలలో తెలుగు పంతుల్ని, అయినా నా చేతనైంది చేస్తాను. పైగా ఇవాళ ఆదివారం, ఏ కచేరీలు తెరిచి ఉండవు అన్నాను. అంటే ఆయన, ఆదివారం అయితే ఎందుకు తెరిచి ఉండవు అన్నాడు. నాకు వెంటనే తెలిసింది, ఇదేదో ప్రాతకాలపు మేళనరా అని. ఆదివారాలు సెలవులు కదండి అన్నాను. ఆయన, అదే తెలియక అడుగుతున్నాను, ఎందుకు సెలవు అన్నాడు. నేను అన్నాను, ఆదివారాలు అన్నాడు కళాశాలలు ఉండవు, చదువు చెప్పము. ఆయన, అదేమిటయ్యా, అష్టమి అయితే చదవము, పూర్ణిమ అమావాస్య నాడు చదవము, పాడ్యం నాడు చదవము, ఈ రోజుల్లో చదివితే చదువు రాదు, పాడ్యం నాడు అసలు చదవకూడదు. అందుకనే వాల్మీకి తన రామాయణంలో లంకలో చిక్కున్న సీతను వర్ణిస్తూ ప్రతిపత్పాకశీలస్య విద్యేవ తనుతాంగత అని అన్నాడు. నాకు ఆయన చదివిన సంస్కృత శ్లోకార్థం తెలియలేదు. నేను సంస్కృతంలో ఎంఏ పాసైనా సుమండి, మరైతే ఎందుకు తెలియదంటారు? మేము ఆ సంస్కృతాన్ని గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్లో వ్రాసి పాసైన వాళ్ళం. మాకు సంస్కృతం యొక్క శబ్దాలు కానీ ప్రత్యయాలు కానీ ఎక్కువ తెలియవు. వాక్యంగా ఉంటే చొప్పన అర్థం కాదు. ప్రతిపత్ అంటే ఏమిటో తెలియలేదు. అయినా నేను పండితుణ్ణని కదా వీళ్ళు నా దగ్గరకు వచ్చారు, నాకు అది అర్థం కాలేదు అంటే మనకు మర్యాద నష్టం కదా. అందుకని అర్థమైనట్లు గంభీరంగా ఊరుకున్నాను. ఆయన మళ్లీ అన్నాడు, ఇవి ఏవీ కాకుండా ఆదివారం సెలవేమిటి అని. నేను అన్నాను కదా అయ్యా, దేవుడు సృష్టి చేయటం మొదలుపెట్టాడు, సోమవారం మొదలుపెట్టాడు, ఆరు రోజులు సృష్టి చేశాడు, ఇంతలో వాడికి అలుపు వచ్చింది, ఆదివారం సెలవు తీసుకున్నాడు, అందుచేత అప్పటి నుంచి ఆదివారాలు సెలవులు అవుతూ వచ్చినవి అన్నాను. ఆయన పక్కపక్క నవ్వటం మొదలుపెట్టాడు. ఆ స్వామియాజు గారు ఈయన కన్నా మర్యాదస్తుడు. ఆయన నవ్వకుండా నిలుచున్నాడు. నాకు భలే కోపం వచ్చింది. ఏమండి, భగవంతుడు లేడంటారా, సృష్టి చేయలేదంటారా అని అడిగాను. ఆయన, నేను అది అనను ఇది అనను గాని భగవంతుడికి అలుపు ఏమిటి అంటాను అన్నాడు. నిలుచున్న స్వామియాజు గారు, మానవునికి అలుపు ఉంటే భగవంతుడికి కూడా ఉండి ఉండాలి అన్నాడు. కారణమునందు లేని గుణము కార్యమునందు సంక్రమించదు కదా, భగవంతుడు కారణం, జగత్తు కార్యం, అందుచేత భగవంతుడు అలిశాడనే అనవలే అన్నాడు. ఈ బుద్ధ ఆయన ఏమంటాడు, సరే ఆదివారం నాడే అలుపు తెచ్చుకున్నాడని ఎల్లాగూ అన్నాడు. స్వామియాజు గారు మాట్లాడలేదు. నాకేమనిపించింది, వీళ్లకింత తర్కం తెలిస్తే నాకు మాత్రం ఎందుకు తెలియదు అని. ఏదో ఒక రోజు నలుపు తీర్చుకోవాలి కదా, ఆ రోజు ఆదివారం ఎందుకు కాకూడదు అన్నాను. వాళ్ళిద్దరూ నా తర్కం కింద పడిపోయారు. నిజమేనయ్యా అంటే నిజమే అన్నారు. కనుక ఆదివారాలు సెలవే అయినప్పటికీ బుద్ధ ఆయన ఊరుకున్నాడా? సరేనయ్యా, మీరు ఆదివారాలు సెలవిచ్చుకుంటే ఇచ్చుకోండి, అష్టమి అమావాస్య పాడ్యమే వాటికి కూడా ఇవ్వండి అన్నాడు. ఇచ్చేవాణి నేను కాదు, అయినా వాళ్ళిద్దరు ముందు మనం గొప్ప నటించకపోతే ఎల్లాగా, లేకపోతే వీళ్ళు ఆ కార్యకారణ భావమో సదసద్భావమో ఇలాంటి శాస్త్రపు చర్చలు లేవదీసి నా టంగు తెంచుతారు. కనుక మొట్టమొదటే వీళ్ళని దబాయించాలని తోచింది. ఇంతకు ఆయన మాటల వలన కొంత తెలివి గలవాణ్ణి గనక ప్రతిపత్ అంటే పాడ్యమే అని తెలిసింది. అలా ఇవ్వడానికి వీలు లేదు, పాడ్యమే నాడు చదివితే చదువు రాదంటారు అంతేగాదా అని అన్నాను. అనటంలో ఎలా అని అనుకున్నారు, ఈ రాజ్యమంతా చేస్తున్నవాణ్ణి నేనే అన్నట్లు అన్నాను. ఆ కూర్చుని ఆయన మెత్తబడ్డాడు. ఆయన అన్నాడు కదా, ఏమోనండి, వాల్మీకి రాశాడు పాడ్యమ నాడు చదివిన వారికి విద్య ఎలా సన్నగిలుతుందో, సీతాదేవి అలా సన్నగిలి ఉన్నది అని. అప్పుడు నాకు తెలిసింది ఆ శ్లోకానికి ఇదా అర్థం అని నేను అన్నాను. ఇవన్నీ తీసి అవతలు పెట్టండి, 200-300 ఏళ్ల నుంచి ఈ దేశంలో పాడ్యమ నాడు చదువుతూనే ఉన్నారు, ఎంఏలు బాస్ అవుతున్నాం, డాక్టరేట్లు తెచ్చుకుంటున్నాం, 2000 రూపాయల నుంచి జీతాలు తెచ్చుకుంటున్నారు, మీ మాట ఏమీ నిజం కాదు అన్నాను. ఆ కూర్చుని ఆయన మెత్తబడ్డాడు అనుకున్నాను, కానీ ఆయన చాలా గడుసువాడు. ఆయన పుట్టుకుని అన్నాడు కదా, ఇదంతా చదివే కాదేమో, అందుచేత వస్తుంది అన్నాడు. నా గుండెల్లో రాయబడ్డది. కొండ 4 మందు వేయబోతే ఉన్న 4 ఊడిపోయినట్లయిందే, ఏం చేయాలి, మన మర్యాద ఎలా నిలబెట్టుకోవాలి? వీళ్ళు నన్ను చూడటానికి వచ్చారు తప్ప నేను వాళ్లను చూడటానికి వెళ్ళలేదు, మన చేయి పైన ఉండాలి, నాకేమీ తోచలేదు. ఇంతలో ఆ స్వామియాజి ఇట్లా అన్నాడు, ఆయన కాదు ఇందాక కార్యకారణ వాదం చేస్తే బుద్ధ ఆయన ఊరుకున్నాడు, అందుచేత బుద్ధ ఆయన అంటే లోకు అనిపించింది అన్నాడు కదా, ఆ కాలానికి అది విద్య, ఈ కాలానికి ఇది విద్య. ఆ విద్య అష్టమి నాడు అమావాస్య నాడు ప్రతిపత్తు నాడు చదవకూడదు, ఈ విద్య ఆదివారాల నాడు చదవకూడదు అని. మన ఎత్తు గెలిచింది. అయినా మనం గెలవలే, మనం కూడా ఒక మాట వేస్తేనే కానీ మన మర్యాద నిలవదు. అందుచేత నేనన్నాను కదా, సరిగ్గా నేను అనబోతున్న మాటే మీరన్నారు, బాగా అన్నారు. కానీ ఇంకో విషయం ఉన్నది. ఆదివారం నాడు చదివితే ఈ విద్య రాదు అన్న నిషేధం లేదు. కొంత విశ్రాంతి కావాలి గనక ఆదివారాల నాడు ఊరుకుంటున్నాము. పూర్వంలో శని ఆదివారాలు రెండూ చదువు చెప్పేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో బలహీనంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బలం వచ్చింది. అందుచేత శనివారాలు కూడా మేము పాఠశాలలు నడుపుతున్నాం అన్నాను. అని మీ పేరేమిటండి అన్నాను. కూర్చున్నాయన, నా పేరు విష్ణు శర్మ అన్నాడు. మీ ఇంటి పేరు ఏమిటి అన్నాను. ఆయన తెల్లబోయినాడు. ఇంటి పేరేమిటి అన్నాడు. సోమయ్యజీ, అదేమిటయ్యా, ఇంటి పేరు ఉండదా? మా ఇంటి పేరు గుంటూరు వారు, తెలుగు వాళ్ళందరికీ ఇంటి పేరు ఉంటుంది అన్నాడు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఈయనని ఇందాకటి నుంచి అడుగుతుంటే పేరు చెప్పాడు కాదు, ఇప్పుడు తనంతట తానే ఇంటి పేరు చెప్పాడు. ఇంకో చిన్న ఎత్తువేసి ఈయన పేరు కూడా చెప్పిద్దామని పెంచింది. అన్నాను కదా, గుంటూరు ఇంటి పేరేమిటండి, ఊరి పేరు కదా అన్నాను. విష్ణు శర్మకు పట్టు దొరికింది. మీ తెలుగు వాళ్ళందరూ ఇంతే, ఊళ్ళ పేర్లు పెట్టుకుని ఏవో పౌరుషనామాలు పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. మాకు గోత్రనామాలే ఉంటాయి. నేను భారద్వాజుడను, నా పేరు విష్ణు శర్మ అన్నాడు. దానితో ఆ స్వామయ్యాజీ ఎక్కడ లేని ఆపేక్షతో, మాది భారద్వాజ గోత్రమే, మమ గోత్రం వద్దతాం అన్నారు. మేము ఊరికే పౌరుషనామాలు పెట్టుకున్నాము, కానీ మనమిద్దరము ఒకటే అన్నాడు. అంతలో మళ్లీ అన్నాడు, కదా మీరు తెలుగు వాళ్లు కారు కాబోలు, మీరు ఏమైనా సంస్కృతంలో గ్రంథాలు రాశారా అని అంటే, ఆ విష్ణు శర్మ రాశానులేండి, ఏం లాభం, నాకేం పేరా ప్రతిష్ట, సంస్కృతంలో పంచతంత్రమున గ్రంథం రాసింది నేనే అన్నాడు. దానితో సోమయాజికి కొంత మర్యాద తగ్గిందని అనటానికి వీల్లేకపోయాను. కానీ ఆయన సంస్కృతంలో రాశాడు కదా, అందుచేత కొంత గౌరవంగానే ఉన్నాడు. విష్ణు శర్మ మీరు ఏం రాశారు అన్నాడు. సోమయాజీ తెలుగులో భారతం రాసింది నేనే అన్నాడు. నేను మీరు నన్నయ్య గారా అన్నాను. ఆయన కాదు అన్నాడు. కాకపోతే తన తిక్కన్నో ఎర్రా పెరగడో పిల్లలు మరి పినవీరభద్రయ్యో ఎవడనో ఒకడని చెప్పవచ్చు కదా. ఆయన చెప్పలేదు. నేను అనుకున్నాను ఎర్రా పెరగడ బట్టి పల్లెటూరి కరణం, ఈయన తిక్కనగారయ్యే ఉంటారు అని. ఆ విష్ణు శర్మకి నన్నయ్యో తిక్కన్నో ఎర్రయ్యో ఈ గోడేమీ తెలియదు. ఆయనకు కాళిదాసు, భవభూతి ఇలాంటి పేర్లు తెలుసు, కానీ శ్రీనాథుడు, నాచిన సామన్న ఇలాంటి వాళ్ళ పేర్లు తెలియవు. నేను తమర తిక్కనగారా అండి అన్నాను. ఆయన తల ఆడించాడు. దయచేయండి కూర్చోండి, నేను లేవడానికి వీల్లేదు, నేను లేస్తే నా నిద్ర జడిపోతుంది, నా కళ చెదిరిపోతుంది, మీ పని పాడవుతుంది, అందుచేత కూర్చోండి అన్నాను. తిక్కన్నగారు కూడా ఆలోచించారు. నిజమేరా, ఇతడు లేస్తే ఈ స్వప్నం కాస్త చెడిపోతుందాయే, మన పని పాడవుతుందని అనుకున్నాడు కాబోలు, కూర్చున్నాడు. ఇంతలో నాకు ఒక భయం వేసింది. వీళ్ళిద్దరిది ఒకటే గోత్రం, నేను కేటాయింపుగా అయిపోతాను కనుక ఈ తిక్కన్నని నా వైపు లాక్కున్నానా, విష్ణు శర్మ మీద అధికారం చేయవచ్చు అనిపించింది. అని విష్ణు శర్మను కొంత ఏడిపిద్దామనిపించింది. ఏమండి వదిలిపెట్టి, ఏమయ్యా అన్నాను. తిక్కన్న గారి పేరే వినలేదా, కవిబ్రహ్మ పేరే వినలేదా అన్నాను. చిన్నైసూరి పేరు విన్నావా అన్నాను. ఆయన విన్నాను, నా నీతి చంద్రిక కొంత తెలుగులో వ్రాశాడట అన్నాడు. నిజానికి విష్ణు శర్మ అంటే తిక్కన గారికి ఏమిటి, నాకు అలుసుగానే ఉంది. అంత భారతం రాసిన ఆయనకు ఏదో పంచతంత్రం రాసినాడంటే అంత గౌరవం లేకపోవచ్చు. నాకెందుకో, అదేం మాట, నేను మాత్రం పద్యాలు రాయలేదా, తిక్కన గారి అంతటి వాడిని అనుకోవడం లేదా, ఆ మాటకు వస్తే తిక్కనేమిటి, కాళిదాస అంతటి వాడిని అందరితో చెప్పననుకోండి. మా ఇద్దరికి ఇతనంటే అంత అభిప్రాయం లేకుండటం విష్ణు శర్మ గ్రహించాడు. ఆయన అసాధ్యుడాయే, ఆయన అసాధ్యత్వం నాకు తెలియలేదు. కానీ రాజనీతి అంతా కథల్లో 6 నెలల్లో చెప్పినవాడు. పూర్వం గుణార్జుడు ఎంతటి వాడో నిజం మాట్లాడితే విష్ణు శర్మ అంతవాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, తిక్కన గారు రాసిన భారతం చదివి ఎరుగడు, వ్యాసుడు రాసిన భారతమే ఎరుగు అంతటితో అన్నాడు కదా, ఓహో మీరా తిక్కన్న గారు, స్వర్గంలో మీ పేరు విన్నాను, మీ తెలుగు కవులందరికీ ఒక పేట ఉన్నది కదూ, మా సంస్కృత కవులు ఎప్పుడూ ఆ ప్రాంతాలకు రాలేదు, ఎప్పుడో వ్యాస మహర్షి చెప్పాడు, మీరు ఒకసారి వారి దర్శనానికి వెళ్లారట అన్నాడు. ఊరి వీడి తస్సా గొయ్య, అతని నీతి చూశారా. ఆ మాటల్లో అర్థం ఏమిటంటే తాను వ్యాస మహర్షి అంత వాడని, తాను వ్యాస మహర్షి ఒక పాయావాళ్లని, తెలుగు భాష అంటే అనేక భాషల్లో అది ఒకటని, సంస్కృత పండితులు ఈ భాషను లెక్క చేయరని, ఈ పంచతంత్రం నీతంతా తిక్కన్న మీద నా మీద ప్రయోగించాడు. యథార్థానికి మేమిద్దరం అనుకున్నాం కదా ఈయనతో మనకు పేచి ఎందుకు, నిజానికి పంచతంత్రం చాలా గొప్ప గ్రంథం కదా. నిజమే, తిక్కన్న భారతం తెలుగు చేశాడు, ఏది పంచతంత్రం రాయమనండి. అటువంటి తిక్కన్నకే దిక్కు లేకపోతే ఏదో వచ్చిన కళలు పుస్తకాలకు రాసుకునే నాకెందుకు అని నేను అన్నాను కదా అయ్యా, తమ రేపని మీద వచ్చారో చెప్పండి అన్నాను. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఇదేమిట్రా ఇంతవాళ్ళు వస్తే మనం అర్ఘ్యపాద్యాలు ఇవ్వలేదాయే, మా ఇల్లు పవిత్రమైందని కూడా అనలేదాయే అని. అయ్యా తమరు సావకాశంగా రండి, ప్రస్తుతం మీకు చేయవలసిన గౌరవం కూడా చేయలేకుండా ఉన్నాను, అయినా ఉండండి, కాళ్ళు కడుక్కునే అందుకు నీళ్ళైనా తెస్తాను అన్నాను. లేచాను, మెలకు వచ్చింది. అక్కడ విష్ణు శర్మ లేడు, తిక్కన్న లేడు. అరే ఎందుకు మేలుకున్నాను రా అనిపించింది. మళ్ళీ వీళ్ళు వస్తారా రారా, నాతో పని ఉండదన్నారు కదా, తప్పకుండా రాత్రికి వస్తారని అనుకుంటాను. రాత్రికి ఇట్లా కాదు, రెండు చెంబులతో నీళ్లు మంచం కింద పెట్టుకుని పడుకోవాలి. వాళ్ళని ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కోమనాలి. వాళ్ళకి ఏదైనా ఫలహారం పెట్టాలి. మా ఆవిడ ఇంట్లో లేదాయే, బజార్ నుంచి ఏమైనా కొనుక్కొద్దామంటే డాల్డాయే, పాపం వాళ్ళ కడుపు నొప్పి వస్తుందేమో. ఎట్లాగైతే పొద్దు కుంకింది.